కేశములను ఆకర్షించి అంటే గట్టిగా పట్టుకుని జుట్టు పట్టుకుని ఈడ్చుకుని అన్నాడు. అనగానే వాడు ధూమ్రలోచనుడు 60,000 మంది సైనికుల్ని వెంట పెట్టుకున్నట్టు వాడి దగ్గర 60,000 మంది మంచి బలశాలులైన రాక్షసులు ఉన్నారు, వాళ్ళని వెంట పెట్టుకుని యుద్ధానికి బయలుదేరాడు. వాడు పెద్ద పెద్ద పొగల్లాంటి కళ్ళు కలిగినవాడు, ధూమ్రము వంటి కళ్ళు కలిగినవాడు. వాడు కళ్ళు చూస్తే బూడిద రంగులో ఉంటాయట, వాడు గాడిదలా ఉంటాయట. అటువంటి వాడు సోలంబుచ్చుకు బయలుదేరాడు. అప్పుడు అమ్మవారు చమత్కారం చేసింది. వాడు చూడగానే మూడవ కన్ను తెరిచింది. అప్పుడు అమ్మవారి మూడవ కన్నులోంచి నల్లగా మారిపోయిన పార్వతి కాళీ రూపంలో పుట్టుకొచ్చింది. 4 చేతులతో భయంకరమైన వేళ్లాడుతున్న నాలుకతో, ఎర్రని నాలుకటి అది కూడా. అమ్మవారి రూపం చూస్తే నల్లగా ఉంది, జుట్టు చూస్తే ఏతాకుల్లా భయంకరంగా ఉంది, నాలుక మాత్రం బయటికి వేళ్లాడి తీసుకుంటూ వచ్చింది. ఆ నాలుక ఎర్రగా ఉందట, రక్తవర్ణంలో ఉందిట, 4 చేతులున్నాయి, పెద్ద కత్తి సోలము డాలు పుచ్చుకుని బయటకు వచ్చింది ఆవిడ. ఈ వికారంగా భయంకరంగా ఉన్న కాళికాదేవిని మూడవ కన్ను నుంచి సృష్టించింది ఆవిడ. దేవీ భాగవతంలో ప్రత్యేకంగా బాగా వివరించారు దాని. ఇంకా మూడవ కన్నులోంచి కాళిక వచ్చింది. ఈ కాళిక బయటికి రాగానే అమ్మవారు అన్నది, నేను చక్కగా సింహం మీద కూర్చుని తేన్ తాగుతూ ఉంటాను. ఈ భక్తులు గైకో నా విహారాతి గౌరీదేవిని పాడుతూ ఉంటే ఆ పాటలు సేకరిస్తాను, యుద్ధం నువ్వు చేసుకో, వీడిని చంపడానికి నేను రావాలి అదిట అనగాని కాళికాదేవి ధూమ్రలోచనతో ఘోరయుద్ధం చేసింది. అందగత్తికి నువ్వెక్కడ దొరికావే పరిచారికగా, ఆవిడ చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో, నేను చూస్తుంటే అంత భయంకరంగా ఉంది, ఏడాది క్రితం తిన్న గొడ్డు మాంసం అంత నోట్లోంచి బయటకు వస్తుంది అన్నట్టు. అంటే అంత భయంకరమైన రూపంతో ప్రత్యక్షమైంది కావాలని. అమ్మవారు ఎంత సౌమ్యంగా ఉంటుందో, శత్రువుని చంపేటప్పుడు అంత భీకర రూపంతో వస్తుంది ఆవిడ, వికార రూపంతో వస్తుంది. అలా వచ్చి ఘోర యుద్ధం చేసి ఒక్క దెబ్బకి వాడు తలకాయ పట్టుకుని పటక్కన నరికిందిట, చేత్తో ఆ తలకాయ ఇలా పట్టుకుంది. అప్పటి నుంచి అమ్మవారి చేతిలో శిరస్సు కూడా, రాక్షసుడి యొక్క శిరస్సు కూడా ఉండడం మొదలెట్టింది. పుట్టినప్పుడు కత్తి డాలు సోలము ఉన్నాయి, ఇప్పుడు 4వ చేతిలో ఈ రాక్షసుడి యొక్క దైత్యుని యొక్క ధూమ్రలోచనుడి యొక్క శిరస్సు కూడా పట్టుకున్నది. అలా పట్టుకున్నాక సహభాష్కాళి, ఇప్పుడు మళ్ళీ రాబోతున్నారు 2 వీరులు, వాళ్ళతో నువ్వు నేను 2 ఇద్దరం కలిసి యుద్ధం చేద్దాం, వాళ్ళను కూడా పటాపటా నరుకుదాం అందాక నా పక్కన నిలబడిందిట. ఈ రక్తం కారుతున్న ధూమ్రలోచనుడి శిరస్సుతో కాళికాదేవి పక్కన నిలబడింది. చావగా మిగిలిన రాక్షస వీరులు ఉంటారుగా, హతశేషులు వాళ్ళు, హతులు కాగా మిగిలిన వాళ్ళు అనమాట, చావగా మిగిలిన వాళ్ళు, దాన్ని సంస్కృతంలో హతశేషులు అంటాం. వాళ్ళు పరుగు పరుగును వెళ్ళి, సుంభ మహారాజా అదేం యుద్ధమో, ఒక పెద్ద నల్లని స్త్రీని సృష్టించింది అందగత్తె, ఆవిడ బయటకు వచ్చింది, కత్తి దెబ్బ ఒక్కే దెబ్బ, ఒక దెబ్బకి మన వాడి తలకాయ నరికేసింది. మన వాళ్ళు దున్నపోతుల్ని భరించేటప్పుడు కూడా 2-3 దెబ్బలు కొడితే కానీ దున్నపోతు తలకాయ తెగట్లా. అమ్మ బాబా, మన వాడు ధూమ్రలోచనుడి తలకాయ ఏకంగా గుంటూరు అంత ఉంటుందా, అంత తలకాయని ఒక్క దెబ్బకి నరికేసింది ఆవిడ. గోంగూర కాడలోంచి ఆకులాగినంత తేలికగా వాడి తలకాయ మొండ నుంచి తెంపి అవతల పారేసింది. ఆ తలకాయని చేత్తో కూడా పట్టుకుంది. ఆ కాళికను చూస్తే వణికిపోతున్నాం. కాళికాదేవి నాలిక చాపి మాలాంటి వాళ్ళని 100 మందిని ఇలా లాగేసింది లోపలికి. కాళికాదేవి ఈ రాక్షసుల్లో కొంతమందిని ఏం చేసింది, అలా నాలిక బయటికి చాపింది. ఆ నాలిక ఒక తాడు కింద వెళ్ళి 100 మందిని చుట్టగానే ఆ 100 మందిని 4తో లోపలికి లాక్కుని అందుట. ఇంకా పులిహారలో వేరుశనగ గుడి నవ్వడానికి కూడా మనకు 5 నిమిషాలు పడుతుంది. ఈవిడ ఒక్క దెబ్బకి మొత్తం గుటుక్కుని వింగేసింది ఆవిడ. ఇక మళ్ళీ మన ఆవులు ఉంటాయి చూసారా, భలే ఆత్రం, అరటిపండు పెట్టుకెళ్ళేమో అని ముందుకు వచ్చేస్తాయి, అరటిపండు పెట్టగానే గుటుక్కుని మింగేస్తుంది. ఇక్కడ పెట్టుకుంటుంది అంటే కంఠం దగ్గర, అది ఒకేసారి మీకు ఇక్కడ పెట్టుకుని విశ్రాంతిగా మళ్ళీ ఏం చేస్తాయి, నోట్లోకి వచ్చింది అని నెమరేస్తాయి. దానికి నెమరు వేయుట అంటారు. మనం కూడా పురాణం విన్నాక అలా నెమరేసుకోవాలి. ఇప్పుడు వినేటప్పుడు వేగంగా వింటారు కదా, వినేటప్పుడు పశువులు ఎలా అయితే గుటుక్కుని మింగి గొంతుకులో పెట్టుకుంటాయో విన్నదంతా మీరు ఏం చేస్తారనమాట, ఇక్కడ ఎక్కడో పెట్టుకోండి, జాగ్రత్తగా దాచుకోండి, ఇంటికి వెళ్ళాక నెమరేసుకోండి, నిద్రపోయేటప్పుడు సీరియల్స్ చూడకుండా ఉంటే నెమరేసుకోవచ్చు. ఇప్పుడు నెమరేసుకునేందుకు పరికరాలు కూడా వచ్చాయి, చక్క ఫోన్లో రికార్డు చేసి పెట్టుకోండి, లేదా లింకులు ఇస్తున్నారుగా, ఇవి అసలేం లింకులు అంటే, ఈ దిక్కుమాల లింకులు మనకెందుకు కాబట్టి, ఇవి మళ్ళీ మళ్ళీ వింటే ఈ నెమరు వేసుకుంటే ఈ కథ అంతా గుర్తుంటుంది, అప్పుడు మనం జీర్ణించుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఆ అమ్మవారు అలా లాగి ఎంతోమందిని చంపితే కొంతమందిని భయపడిపోయి ఆవిడ నాలుక చాస్తున్న ప్రదేశంలో ఉండకుండా దూరంగా వెళ్ళిపోయి మన వాడు చావగానే, ఎవరు ధూమ్రలో చెంది చావగానే, మీకు కబురు చేరేయడం కోసం పరిగెత్తుకు వచ్చాం, ఎటొచ్చెటుపోయినా కబురు వేయడానికి 4 ఉండాలి కదా అని మాలో కొంతమంది తెలివితేటలతో బాగా దూరంగా ఉన్నాం అనగానే తెల్లబోయి, ఓహో ఇదా మీ పరాక్రమం, దౌర్భాగ్యులు కబురు పోసుకొచ్చారట కాకరకాయని అని వాళ్ళని మందలించి ఇప్పుడు చెండ ముండాసురులకేసి తిరిగాడు. ఓ చెండ ముండ వెళ్ళండి, చీల్చి చెండాడండి, ఆ చెండికిని సంహరించండి అన్నట్ట. వీళ్ళిద్దరూ చెరు అక్షౌహిణి సైన్యంతో బయలుదేరారు. వీళ్ళిద్దరూ కవల పిల్లలని చెప్పుకున్నాం కదా, భయంకరాకారులు. వీళ్ళు సైనికులతో బయలుదేరారు. వాళ్ళిద్దరూ వస్తూ ఉంటే కాళికాదేవిని, సిద్ధంగా ఉండు, నువ్వు ఒకడిని నేను ఒకడిని లంకించుకుందాం అందట అమ్మవారు. ఓ ఘోర యుద్ధం జరిగింది. చండు ముండు ఇద్దరూ కూడా ఎప్పుడు ధనుస్సు ఎక్కువ పెడుతున్నారో తెలియకుండా బాణాలు వేశారు. అంత వేగంగా వేసేవారట. ధనుస్సుకి అల్లెతాటికి బాణం ఎక్కువ పెట్టి టక్కన విడిచిపెట్టేలోపు ఇంకో బాణం ఎక్కువ పెట్టేవారు. చక్క 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 బాణములు గుప్పుతూ ఉంటే అసలు బాణము ఈ అల్లెతాడు కనపడ్డల్లా, వర్షంలో బాణాలు వెళ్ళిపోతున్నాయి. ఈ బాణములన్నీ కాళికాదేవి అలా నోరు తెరవడం, ఓ 100 బాణాలు అన్న వెలియటం. బాణములు ఆవిడకి ఎలా ఉన్నాయో తెలుసా, ఐస్ క్రీమ్, ఐస్ ఫ్రూట్స్, మామూలు ఫ్రూట్స్ కాదు, ఐస్ ఫ్రూట్స్ అలా మింగి పారేసింది. టక 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 మింగేసింది ఆ తల్లి. చక్రములు విసిరారు వాళ్ళు, ఎంతంత ఇనప చక్రాలు, ఆ ఇనప చక్రాలు నవిలింది ఆ తల్లి. గద విసిరాడు వాడు, గదని చేత్తో పట్టుకుని ఇలా పటక్కన విరిచి నవిలి తినేసింది. జంతికని కూడా మనం అలా గొంతికి లోపలికి గంటలేము. కొంతమంది జంతికలు చేస్తారు ఎంత గట్టిగా ఉంటాయో, దిక్మాల నువ్వులేసి. అలాంటి జంతికలు నవ్వడానికే మనకి ఎంత సమయం పడుతుంది చెప్పండి. పటాపట నవిలి 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 ఎప్పటికో మింగుతాం. ఆ తల్లి ఇంత ఇనప గద పటక్కన విరిచి గుటుక్కుని మింగిందిట. ఏం వర్ణించారండి వేదవ్యాసులు గారు, ఆయన చూశారు, ఆయన దగ్గరుండి వర్ణించారు. గదలు, సోలాలు, ఖడ్గాలు, డాలులు, ఇంతంత ఇనప గడియలు, ఇవన్నీ ఆ తల్లి మీద విసురుతూ ఉంటే కాళికాదేవి వాటి అన్నిటి చేత్తో పట్టుకోవడం, అప్పడం నవ్వినట్టు వలేసింది. కరకరల వాడి అప్పడముల వలైన వెళ్ళింది. మళ్ళీ కరకర అని ఎందుకంటున్నానంటే మెత్తన అప్పడాలు నవలబడవు, నాలిక మీద పడితే అది ఒక ఏతన, అందుకని ఆవిడ కరకరలాడించింది. వీళ్ళు తెల్లబోయారట. అప్పుడు అమ్మవారు ఘోర యుద్ధం చేసి అందులో ముండు అనేవాడు జుట్టు పుచ్చుకుంది. ఈ ఇద్దరిని చంపడంలో చండుణ్ణి ముండుణ్ణి అమ్మవారు కాళికా రూపంలోనూ తన రూపంలో అంటే మహాసరస్వతి రూపంలో ఇద్దరిని చెరొకళ్ళిని చంపేశారట. రెండు రూపాలతో ఉన్నారుగా, ఒకటి కాళికా రూపం, ఒకటి జగదంబా రూపం. కాళికా రూపంలో ఒకణ్ణి, జగదంబా రూపంలో మరొకణ్ణి నరికి పారేశారు. అప్పుడు కాళికాదేవిని దగ్గరికి పిలిచి అమ్మవారు అన్నది, నువ్వే నేను, నేనే నువ్వు, నీకు ఒక వరం ఇస్తున్నాను. చండం ఉండవు హతవు యస్మాత్ తస్మాత్తే నామకాళికే చాముండేతి సువిఖ్యాతం భవిష్యతి ధరాతలే. ఈరోజు నుంచి ఓ కాళిక ఈ భూమండలంలో నీకు కొత్త పేరు వస్తుంది. చండ ముండాసురులను చంపటం వల్ల చండులో ఉన్న చం, ఈ ముండాసురుడిలో ఉన్న ముండ కలిసి చాముండ అనే పేరు నీకు ఇస్తున్నాను. ఈరోజు నుంచి నువ్వు భూలోకంలో చాముండగా ప్రసిద్ధికెక్కుదువుగాక, నీవు కొలువయ్యున్న కొండ చాముండా పర్వతముగా ప్రసిద్ధికెక్కుగాక. ఈరోజు నుంచి నిన్ను చండిక, చండముండాసుర నిషూధిని, చాముండ ఈ నామములతో స్తుతిస్తారు. శరన్నవరాత్రులలో చాముండా రూపంతో నిన్ను భక్తితో స్తోత్రం చేసేవాళ్ళకి నీవు కష్టాలన్నీ తొలగించి సకల సుఖాలన్నీ ప్రసాదించు, మనస్సులలో ఉన్న ఆసురీభావాలు తొలగించు అని అమ్మవారు వరమిచ్చింది. అప్పటి నుంచి చాముండ అని కాళికాదేవికి పేరు వచ్చిందనమాట. చాముండేతి చ విఖ్యాత, చాముండ అనే పేరుతో ఆవిడ ప్రసిద్ధికెక్కింది. ఒక్కొక్క పేరు రావడం వెనక అసలు ఒక్కొక్క గుణం ఉన్నది. మనుషులు తాము చేసేటటువంటి పనుల వల్ల పేరు పొందరు, కానీ అమ్మవారు అలా కాదు, ఆవిడకు వచ్చిన పేర్లన్నీ చేసిన పని వల్లే. ఇప్పుడు భూలోకంలో ఒక ఆవిడకి లక్ష్మీని పేరెట్టాం, డబ్బు ఉందని పెట్టారా చిన్నప్పుడు, పేరు అలా పెట్టారు. ఒక ఆవిడకి శ్రీదేవి అని పేరెట్టారు. సమస్త లోకాలకి సేవ చెయ్యగలిగేంత మంగళస్వరూపం ఉంటే శ్రీదేవి అని పేరెట్టాలి, అది లేకపోతే ఏం పెడతాం. కాబట్టి మానవుడికి పేరుకి దానికి ఏమీ సంబంధం ఉండదు, కానీ అమ్మలా కాదట. ఆవిడకు వచ్చిన పేర్లన్నీ ఆవిడ ప్రకటించిన మహిమల వల్ల, దుష్ట శిక్షణ చెయ్యటం వల్ల, శిష్యుల్ని రక్షించటం వల్ల, సద్గుణముల వల్ల వచ్చాయి. కేవలము గుణముల వల్ల అమ్మకి ఆయా నామములు వచ్చాయి, అన్ని గుణముల వల్ల వచ్చినవి. నిర్గుణ పరబ్రహ్మ అయిన తల్లి గుణములు ధరించి గుణముల ద్వారా నామములను పొందినది. అన్ని రకములుగా తాను చేసిన పనుల ద్వారా సమస్త లోకములలో కీర్తిని పొందింది, పేర్లు పొందిందిట. ఆవిడ నిజంగా మహాపండితురాలట, విజ్ఞాత విఖ్యాత స్వరూపిణియట, అటువంటి తల్లి ఆవిడ. ఇప్పుడు ఆ తల్లికి ఈ విధంగా మొత్తం మీద చాముండ అని ఒక పేరు వచ్చింది. ఆ తర్వాత ఇది విన్నాడు శుంభుడు, వాడు ఆశ్చర్యపోయాడు. మూడు లోకాలను జయించిన మహానుభావుడు చండు అంటే, ఇంకా వాడు సోదరుడు ముండు అంతకంటే గొప్పవాడు. ఈ చండముండులు అనేటటువంటి ఇద్దరు ఎంతటి వీరులు, ఎంత పరాక్రమవంతులు, కేవలం ఒక స్త్రీ చేతిలో మరణించారా? చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది. కాబట్టి ఎవరో సామాన్య స్త్రీ కానోపత సుమ, ఏదో ఎక్కడో తేడా ఉన్నది. ఈమెను బహుశ దేవతలంతా కావాలని కుట్ర పన్ని సృష్టించి ఉంటారు. సంగతి ఏమిటో చూడండి, వెళ్ళి రండిని ఈసారి రక్తబీజుడిని పంపాడు. రక్తబీజుడు అనేవాడు మహిషాసురుడు సోదరుడని మనం ముందే చెప్పుకున్నాగా. కోటి వీర్యాణి పంచాశత అసురాణం కులాని వై శతంకులాని ధౌమ్రాణం నిర్గచ్చంతు మమాజ్ఞయ. ఒక కోటి మహావీరుల్ని వెంట పెట్టుకుని కాలకేయులు మౌర్యులు అంటారు వాళ్ళని. కాలకేయులు మౌర్యులు అని పేరు కలిగిన రెండు రకాల జాతులు వాళ్ళు, రాక్షసులు కూడా ఉన్నారట. ఈ భయంకర రాక్షస జాతిని వెంట పెట్టుకుని రక్తబీజుడు యుద్ధానికి వెళ్ళాడు. అప్పుడు అమ్మవారు ఈ వస్తున్న రక్తబీజుడిని చూచింది. వెంటనే తన శరీరము నుంచి శివుణ్ణి సృష్టించింది. పరమేశ్వర బయటికి రా అన్నది. ఎక్కడో కైలాసంలో ఉండవలసిన శివుడు అమ్మవారి శరీరం నుంచి బయటకు వచ్చాడు. పరమేశ్వరుడు వచ్చి అమ్మకు వినయంగా నమస్కరించి, జగదంబ ఏమిటి నన్ను పిలిచావంటే, ఈ మూర్ఖుడు శుంభుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని రాక్షసుల్ని యుద్ధానికి పంపుతున్నాడు, వచ్చిన వాళ్ళతో యుద్ధం చేయడం చంపడం, ఇది నాకు కొంచెం బాధ అనిపిస్తున్నది. వీళ్ళంతా నా సృష్టి, వీళ్ళకు ఒక అవకాశం ఇద్దాం, నువ్వు వెంటనే నా దూతగా వెళ్ళు, శుంభని శుంభుల దగ్గరికి వెళ్ళు. ఒరే శుంభ, నిశుంభ, అనవసరంగా నాతో యుద్ధం చెయ్యొద్దురా అని నేను చెప్పానని చెప్పు. యుద్ధం చేయటం వల్ల ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చావడం తప్ప ఏమీ ఉపయోగం లేదు. ఇంత పరాక్రమం కలిగి ఇన్ని వరాలు పొంది ఎందుకు యుద్ధరంగంలో చావడం, దుష్టపు పనులు చేయటం ఎందుకు? కాబట్టి యుద్ధం మాని హాయిగా పాతాళానికి పొమ్మను, ఒకవేళ యుద్ధానికి వస్తే పశువుని నరికినట్టు నరుగుతానని చెప్పు. ఈ మాట వాడు విన్నాడా బాగుపడతాడు. ఎంత దుర్మార్గుడికైనా ఒక అవకాశం ఇవ్వాలి, సంధి చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అందువల్ల నా దూతగా వెళ్ళి వాడికి నచ్చ చెప్పు అని శివుణ్ణి దూతగా పంపింది. అప్పటి నుంచి అమ్మవారికి శివదూతి అని పేరు వచ్చింది. శివదూతీతి విఖ్యాత, శివుడంతటి వాణ్ణి దూతగా పంపడం వల్ల అమ్మకి శివదూతి. మీరు కూడా శివదూతి, శివారాధ్య అని రోజు లలితాశాస్త్రములు చదవటంలో ఈశ్వరుణ్ణి దూతగా పంపించగలిగింది అమ్మ, అందుకే అప్పటి నుంచి శివదూతి అని పేరు వచ్చింది. ఈశ్వరుడు వెంటనే ఈ రక్తబీజుడు అమ్మవారితో యుద్ధానికి రాగా తానిక్కడ అదృశ్యమై శుంభుడున్న సభలోకి వెళ్ళాడు. శుంభుడు టీవీగా సింహాసనం మీద కూర్చున్నాడు, పక్కన యువరాజు నిశుంభుడు ఉన్నాడు, వాడి దగ్గర ఇంకా కొంతమంది సైనికులు మంత్రులు ఉన్నారు. ఆ సమయంలో శివుడు లోపలికి వచ్చాట. పోయే కాలం కాకపోతే శివుడు అంతటి వాడు వస్తే లేచి నిలబడకుండా ఎవడవు నువ్వు అన్నాడు వాడు. బ్రహ్మ ఎలా ఉంటాడో, శివుడు ఎలా ఉంటాడో, విష్ణువు ఎలా ఉంటాడో వాడికి తెలుసు. అన్నిటికీ మించి శుక్రాచార్యుడు చెప్పాడు, మన రాక్షసులందరూ శివుణ్ణి ఆరాధించండి, ఆయన అనుగ్రహంతో మనం బాగుపడతామని చెప్పాట. అయినా పోయే కాలం వచ్చినప్పుడు భగవంతుణ్ణి గురువుల్ని తిడతారట. నాబోటి గురువుల మీద మీకు ద్వేషం కలిగింది అంటే అది పోయే కాలం అని అర్థం. సుస్పష్టంగా చెప్పాడనమాట. ఏమని చెప్పాడో తెలిసిన, ద్వేష్టి గతాయుశ్చ గురుం, ఆయువు నశించిన వాడు గురువుని ద్వేషిస్తాడు. చూడండి, అప్పుడప్పుడు పురాణాల్లో ఎక్కడో ఏదో అన్న మాట పుచ్చుకుని యుద్ధానికి పెడుతున్నారంటే ఏంటనమాట, వాళ్ళకి పోయే కాలం వచ్చింది అని అర్థం. అద్భుతంగా పురాణం చెబుతూ ఉంటే వాడు చెప్పిన దాంట్లో అంతరార్థం తెలుసుకోండి. మీరు ఒక ఆయన ఈ మధ్యన రామాయణం గురించి చెప్పాడు, ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. ఆయన ముందే ఉన్నాడు, రాముడు దొంగ దొర అన్నట్ట. ఈ శ్లోకానికి అర్థం చెబుతూ, ఈ దరిద్రపు టీవీల్లో ఒక టీవీ ఒకటి ఉంది, అందులో దేవుణ్ణి తిట్టడానికే ఉపయోగిస్తాడు వాడు. వాడు దీన్ని ఏం చేశాడు, ఈ మహాత్ముడు రాముడు దొంగ దొర అన్నది రెండూ చెప్పకుండా రాముడు దొంగ అన్నాడని 100 సార్లు చూపించాడు. రాముడు దొంగ, రాముడు దొంగ అన్నాడు చూసారా ఆయన, మీరు స్పందించలేమని. ఇంక ఈ జనాలు పిచ్చాడు వెళ్ళిపోయి ఆయన ఇంటి మీద పడిపోయి, అదిగో రాముడు దొంగ అంటావా, అయ్యా బాబు నేను రాముడు దొంగను లేదురా, రాముడు దొంగ దొర అని ఆ శ్లోకానికి అర్థం చెప్పాను. అపహర్త అంటే దొంగ, ఆపదాం అపహర్తారం అని చెబుతున్నాడు ఆయన. పూర్తిగా పూర్తి శ్లోకం వినరా, ఆపదలను అపహరించువాడు మీకున్న కష్టాలన్నీ దొంగతనం చేస్తాడు, దానికి బదులుగా సంపదలను ఇస్తాడు అని ఆయన చెప్పిన శ్లోకం అది. అందులో ఒక్క ముక్కలో ఈ కాస్త బయటికి తీసి రాముడు దొంగ అన్నాడు బలరాయన పురాణంలో, ఈయన రామాయణం చెప్పడం ఏమిటి, ద్వేష్టి గతాయుష్ట సద్గురు, గురువుని ద్వేషించడం అంటే పౌరాణికుల్ని ద్వేషించడం అంటే అది చావును తెచ్చుకోవడమే. ఏమనుకున్నా పర్వాలేదు, వచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరు, మమ్మల్ని రక్షించే శక్తి ఉన్నది. మేము చెబుతున్న దాంట్లో పూర్తిగా సూక్ష్మం తెలుసుకోండి, ఎక్కడో ఒక ముక్క పట్టుకోకండి. ఇప్పుడు ఇందాక నేను చెప్పింది అనుకోండి, ఒక మహాత్ముడు చక్కగా మాట్లాడాడు, ఆయన గురించి దాశరథి పొగిడాడంటే అదంతా మానేసి ఒక్క ముక్కే తీసుకుని పద్మాకర్ గారు వేళాకోళం చేశారంటాడా, అంటే తప్పు కదా, పిచ్చి కదా. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, మీరు తిట్టాలనుకుంటే అందులో నేను చెప్పిన అంతరార్థం తెలుసుకోకుండా ఎవరినైనా మేము తిట్టినట్టు భావించవచ్చు కాక. పౌరాణికులకు ఎవరి మీద ద్వేషం ఉండదు, సత్యం చెబుతాం. చెప్పేటప్పుడు దాని పూర్వాపరాలు కూడా తెలుసుకోండి. వాళ్ళ మీదకి దాడి చేయకండి. దాడి చేస్తే ధర్మమే దెబ్బతింటుందని వాటిని పొద్దున. అందువల్ల ఎందుకు చెబుతామంటే, చెప్పిన మాట అందులో ఉన్నటువంటిది విషయం అర్థం చేసుకుంటే జ్ఞానం పెరుగుతుంది. పరమాత్ముడు అంతటి వాణ్ణి, ఈశ్వరుడు అంతటి వాణ్ణి దూతగా వస్తే పోయే కాలం కాకపోతే లేచి నిలబడలేదని సద్గురువిన శివాయ గురవే నమః అంటుందా పురాణం. అటువంటి శివుణ్ణి చూసి టీవీగా కాలి మీద కాలు వేసుకుని, ఎవడవాయి నువ్వు, 10 చేతులున్నాయి, 5 తలలున్నాయి, 3 కళ్ళు, శూలం అవి కనపడుతున్నాయి అనగానే ఆయన చిరునవ్వునవి, నేనా అమ్మవారి దూతను అన్నట్టు. నేను రా శివుణ్ణి అనలేదు ఆయన, అలా అంటాడా భగవంతుడు. ఆయన భగవంతుడికి నిరహంకార స్థితి. ఈ అనేవాడు తన కొడుకు లాంటివాడు. ఈ సృష్టి అంతా పరమాత్మదేగా. అందుకని ఆయన చిరునవ్వు నవ్వుతూ, నాయన నేను అమ్మవారి దూతగా వచ్చాను, ఏ అమ్మవారిని నువ్వు అడగక్కర్లా, ఏ జగదేక సుందరిని చూచి నీవు వ్యామోహించి పెళ్లి చేసుకోవాలని కోరుకొని దూతని పంపావో, ఏ జగదంబతో యుద్ధం చేసి జయించి ఆవిడ ఇక్కడికి తీసుకొచ్చి మెప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నావో, ఏ జగదంబ ఎంతవరకు ధూమ్రలోచనుడు చండముండాసురుణ్ణి చంపి మరికొద్దిసేపట్లో రక్తబీజుణ్ణి కూడా చంపబోతున్నదో, ఆ జగదంబే నువ్వు ఎదురు చూస్తున్న సుందరీమణియే, మా అందరికీ మూల విరాట్టు. ఆ తల్లి నన్ను దూతగా పంపింది. ఆవిడ చెప్పిన మాటలు చెబుతున్నాను. నేను చెప్పిన ఈ మంచిని చెవినబెట్టావా, 10 కాలాలు ఆరోగ్యంగా సుఖంగా బ్రతుకుతావు. కాదన్నావా, నీకు ఎలాగో పోయే కాలం వస్తుంది, మరణకాలం ఆసన్నమవుతుంది, చేరువవుతుంది. చెప్పిన మాట విను, అమ్మవారు ఇప్పటికి కూడా నీ మీద కరుణతోటే ఉన్నది. నువ్వు చాలా పొరపాట్లు చేశావు, బ్రహ్మ ఇచ్చిన వరాలతో గర్వించావు, దేవతల్ని పీడించావు, మునుల్ని పీడించావు, యజ్ఞములను పాడు చేశావు, చెయ్యరాని పనులు చేశావు, స్త్రీలను చెరబెట్టావు. ఈ పాపాలన్నీ ఇదివరకు చేసిన అమ్మ నిన్ను క్షమించానని చెప్పమన్నది. నువ్వు అమ్మ మాట విని అమ్మ నిన్ను క్షమించింది గనక ఈ భూలోకం విడిచిపెట్టి మిగిలినటువంటి జనంతో పాతాళానికి పో. అక్కడ ఇంక మీదట ఎప్పుడూ కూడా ఎవ్వరికీ ఇబ్బంది కలిగించకుండా నీ బతుకు నువ్వు బతుకు, ఆడవాళ్ళని చెరపట్టకు, యజ్ఞములు పాడు చేయకు, ఋషుల్ని చంపకు, దేవతల తోలికెళ్ళకు, నీవు నీ పరివారం సుఖంగా బ్రతకండి అక్కడ. అప్పుడు అమ్మ నిన్నేమీ చెయ్యదు. కాదు అని విజృంభించావా, నీ తల ఖండిస్తుంది అమ్మ, తర్వాత నీ ఇష్టం. నేను అమ్మ దూతగా వచ్చాను, ఏం చెప్పమంటావని కానీ వాడు పకపక నవ్వాడు. ఇంతలో పక్కన నిశుంభుడు చెవులేదు గొడిగట్ట, వాడు శివుడితో కాసేపు కబుర్లు చెప్పాడు. శివుడితో రకరకాల మాటలు మాట్లాడి ఆయన మనస్సుని కాసేపు పక్కకు మళ్లించడానికి ప్రయత్నించాడు. ఈలోపు ఏం చేశాడు శుంభుడు, తాను నిశుంభుడు కలిసి శివుడితో కబుర్లు చెబుతూ పక్కనున్న ఒక దూతకి సైగ చేశాట. వాడు వెళ్ళిపోయాడు. ఇంతకీ అంతరార్థం ఏమిటో తెలిసిన, తమ్ముడు నిశుంభుడు చెప్పాడు, అన్నయ్య ఈ శివుణ్ణి ఇక్కడ మాటల్లో పెట్టు, శివుణ్ణి ఇక్కడే ఉంచి శివుడి రూపంలో మన వాడిని మన దగ్గర కామరూపుడు అని ఒకడు ఉన్నాడు, వాడిని పంపు. ఈ కామరూపుడు అన్నవాడు శివుడి వేషం వేసుకోగలడు, శివుడి రూపంతో అమ్మ దగ్గరికి ఎడతాడు. అమ్మవారు శివుడు అనుకుని దగ్గరికి రమ్మంటుంది. అప్పుడు హఠాత్తుగా మీదబడి బంధించనైనా బంధిస్తాడు, లేదా ఆవిడ చంపేస్తాడు. చంపేసినా శత్రుపేడపోతుంది, బంధిస్తే మనకి బందీ అవుతుంది కనుక నీ భార్య అవుతుంది. కాబట్టి శివుడి రూపంలో కామరూపుడని రాక్షసుణ్ణి పంపి ఆవిడ్ని వంచి ఇక్కడికి తెప్పించని చెప్పాట తమ్ముడు. అందుకే ఆ సలహా కోసం ఏం చేశాడనమాట శివుడు, శివుడు ఇక్కడ ఇంకాసేపు ఉంటే ఈ లోపుడు పెడతాడు కదా, అందుకని శివుడిని కబుర్లు పెట్టి మాటల్లో పెట్టి కామరూపుడు అనేవాడిని అమ్మ దగ్గరికి పంపాడు. అంటే ఇది శివుడికి తెలియదా, ఓహో కామరూపుణ్ణి నా రూపంలో అక్కడికి పంపిస్తూ నన్ను ఇక్కడ కబుర్లో బొట్లో వేసుకుందాం అనుకుంటున్నా, ఓరి పిచ్చాడా, పర్లేదులే నేను ఇక్కడ ఉంటాను, అక్కడికి వెళ్ళాక ఎవరు బొట్లో పడతారో తెలుస్తుందిలే అని కావాలని శివుడు అక్కడ ఉండిపోయాట. మసలాడు కాసేపు ఆలస్యం చేశాడు. ఈలోపు ఈ శుంభని శుంభుల దగ్గర ఉన్న కామరూపుడు అనేవాడు అచ్చం శివుడి రూపం ధరించి అమ్మవారి దగ్గర కంటే వెళ్ళి, జగన్మాత శుంభుడు నువ్వు చెప్పిన మాట విన్నాడు, నేను శివుణ్ణి, వెళ్ళిన తర్వాత నా రాయబారం విఫలమవుతుందా, ఇదిగో వస్తుందా అనగానే, ఓ అరి పశువా, నా ప్రియ స్వరూపుడైన నాకు అత్యంతాత్మీయుడైన నా దేహ సముద్భూతుడైన శివుడి వేషం వేసుకొచ్చినంత మాత్రం చేత శివుడెవరో నువ్వెవరో నాకు తెలియదా, కాళీ వీడి సంగతి చూడదు, వెంటనే కాళికాదేవి వాడి కింద భార్య ఒక్క తొక్కు తొక్కింది. అవన్నమాట మీకు పటాల్లో కనపడేది, కాళికాదేవి శివుడిని తొక్కేసిన పటాలు ఉంటాయే, అందులో ఈ కాళికా పాదాల కింద ఉన్నటువంటి వాడి కామరూపుడు శివుడి వేషం వేసుకొచ్చి అమ్మనే మోసగిద్దాం అనుకున్నాడు వాడు. బాయిదారి డ్రామా ఆర్టిస్టులు యొక్క లక్షణాలన్నీ చూపించేటవాడు. వాడిని ఒక్క తొక్కు తొక్కి ఆ తర్వాత వాడి తల నరికేసింది. మనకి ఎప్పుడో ఒక్కసారి ఎవరో ఆ పట్టం వేశారు, ఇంక అక్కడి నుంచి అలా వేసుకుని శివుణ్ణి తొక్కేసిందేమిటో, శివుడు తొక్కిందేమో అనుకుంటాం. శివుణ్ణి రెండు కారణాల చేత తొక్కింది. ఒకసారి ప్రపంచ ప్రళయ తాండవం చేసింది అమ్మ. ఆ తాండవ నృత్యం చేసినప్పుడు ఆవిడ అడుగులకి భూమి తట్టుకోలేకపోయిందిట. భూమి మీద అమ్మవారు కాళికాదేవి తాండవం ఆడుతూ ఉంటే ఆ పాదముల దెబ్బలకి, పాదఘాతములకు భూమి కదిలిపోయింది. అప్పుడు శివుడు ఏం చేశాడు, అమ్మవారి పాదములు నేల మీద ఆరకుండా తన శరీరాన్ని అడ్డం పెట్టాడు. శివుడి మీద ఆవిడ తాండవం ఆడింది. అప్పుడు శివుడు తట్టుకోగలిగాడు. ఆవిడ ఆశ్చర్యపోయి శివుడిని తనలో కలుపుకున్నది. అదొక కారణం చేత శివుడు అమ్మవారి పాదాల కింద ఉంటాడు. లేకపోతే నిజంగా ఆవిడ గట్టిగా తాండవం పడితే భూమి అవుతుందండి. ఈ స్టేజీ మీద కాళికాదేవిని పిలిచి డ్యాన్స్ చేయమంటే ఇక ఖాళీ కాదు, ఖాళీ ఇది స్టేజీ విరిగిపోతుంది. ఆవిడ నిజంగా తాండవం పడితే ఏదో సరదా కోసం మనలాంటి రూపం ధరిస్తే పక్కన పెట్టండి, కానీ అందుకే ఆవిడ పాద ఘాతములకు భూమి అల్లాడిపోతున్నది కనుక ఈశ్వరుడు ఆవిడ పాదముల కింద వేదికగా మారాడు. అందువల్ల కాళిక పాదాల కింద శివుడు కనపడతాడు. అది ఒకవైపు. మరొకసారి ఇక్కడ శుంభని శుంభుల దగ్గర ఉండే కామరూపుడు అనేవాడు శివుడి వేషంలో అమ్మని మోసం చేసి అమ్మని బంధిద్దామని దగ్గరకు వచ్చాడు. అప్పుడు అమ్మవారు వాడి రూపం తెలుసుకుంది. అమ్మకి తెలియందేముంది, ఆవిడ సమస్త ప్రాణులలో ఉన్న జ్ఞానము చేతనము అన్నీ ఆవిడే కనుక కాళీ వీడు కామరూపుడు శుంభుడి యొక్క దోత, మారు వేషంలో శివుడి వేషంలో ఇక్కడికి వచ్చి నన్ను బంధిద్దాం అనుకుంటున్నాడు. వీడి సంగతి చూడనుగానే వాడిని కింద పారేసి ఒక్క తొక్కు తొక్కి కత్తితో వాడి తల నరిగి పారేసింది. అమ్మ వాడి మీద కాలు వేసి తొక్కగానే వాడి అసలు రూపం వచ్చిందిట. అమ్మవారి పాదస్పర్శతో వాడి కామరూపం పోయింది, శివరూపం పోయింది. శివరూపం పోయాకే నరికిందండోయ్. అమ్మవారి ఒక నియమం ఉంది, వేషం కోసమైనా మోసం కోసమైనా ఏ వంకతో అయినా శివుడి వేషం వేసుకున్న వాడి తల నరకదు. శివుడి రూపంలో ఉన్నప్పుడు చంపకూడదు. డ్రామా ఆర్టిస్ట్ శివుడి వేషం వేసుకుంటే వాడు ఎంత పాపాత్ముడైనా వాడి ప్రాణం తీయకూడదట, అది వాళ్ళ నియమం. అందుకే వాడి మీద కాలేసి తొక్కిన తర్వాత వాడికి అసలు రూపం రాగానే ఆ కామరూపం పోగానే అప్పుడు వాడి తల నరికి చంపింది. ఇక తర్వాత చూచి ఆశ్చర్యపోయాడు రక్తబీజుడు. ఘోర యుద్ధంలో కామరూపుడి యొక్క రూపం పసికట్టి ఒక్క దెబ్బతో అమ్మవాడి తల నరికేసింది. ఈవిడ ఎటువంటిది ఉంటుందబ్బా, కామరూపుడు మారు వేషం వేసుకుంటే వాడిని గుర్తించటం మా ప్రభువు వల్లే కాలేదు. శుంభని శుంభుల దగ్గర ఈ కామరూపుడు అనేవాడు ఉన్నాడని చెప్పాం కదా, ఇందాక శివరూపంలో వచ్చినవాడు. వాడు చాలాసార్లు శుంభుడి దగ్గరికి వచ్చి నిశుంభుడి వేషం, నిశుంభుడి దగ్గరికి వచ్చి శుంభుడి వేషంలో వెళ్ళేవాట. వెడితే వాళ్ళు నిజంగానే అన్నదమ్ములు అనుకునేవారట, ఏది సొంత అన్నదమ్ములు అయ్యుండి కూడా. ఆ తర్వాత వాడు నవ్వి, ప్రభు నేను శుంభుణ్ణి కాదు నిశుంభుణ్ణి అని అసలు రూపం ధరించేవాడు. ఈ విధంగా వాడు ఎన్నోసార్లు ప్రభువుని మోసగించినవాడు. రక్తబీజుడి దగ్గరికి వచ్చి ఒకసారి రక్తబీజుడు పెళ్ళం వేషంలో వచ్చాట. రక్తబీజుడు మా ఆవిడ వచ్చిందని కౌగిలించుకోబోతుంటే నేను మీ ఆవిడ్ని కాదు, నేను కామరూపుణ్ణి అన్నట్ట. ఇలా మమ్మల్ని ఎన్నోసార్లు మాయారూపములతో మోసగించిన కామరూపుడి యొక్క గుట్టు ఇట్టే రట్టు చేసి మట్టు పెట్టిందంటే ఈ కాళికకి ఎంత శక్తి ఉందో అనుకున్నాడు ఆయన. అంటే అమ్మ దగ్గర ఏవో శక్తులు ఉన్నాయని కొంత కనిపెట్టాడు. అప్పుడు వెంటనే ఏం చేశాడు ఆయన, యుద్ధానికి మొదలుపెట్టాడు. ఏతస్మిన్ అంతరే భూప వినాశాయ సురద్విషాం భవాయామ రసింహానామతి వీర్యబలాన్విత. ఆ సమయంలో అమ్మవారు ఈ రాక్షసుల్ని మట్టు పెట్టడానికి సింహం చేత కరు పరిపించింది, సింహనాదం చేసింది సింహం. అప్పుడు జరిగిందో తమాషా, అమ్మవారి శరీరము నుంచి శక్తులు పుట్టుకురావడం మొదలుపెట్టాయి. బ్రహ్మేశ కుహ విష్ణూనాం తథేంద్రస్య చ శక్తయః శరీరేభ్యో వినిష్క్రమ్య తద్రూపైశ్చండికాం యయుః యస్య దేవస్య యద్రూపం యథా భూషణవాహనం తద్యదేవహి తచ్చక్తిరసురాన్ యోద్ధుమాయయౌ. రాక్షసుల్ని సంహరించటానికి, అమ్మకి సాయం చెయ్యడానికి బ్రహ్మ, శివుడు, విష్ణువు, కుమారస్వామి ఇటువంటి దేవతల యొక్క రూపములు అమ్మ నుంచి బయటకు వచ్చాయి. కానీ ఆ రూపములు స్త్రీ రూపములు. అంటే ఏమిటి, బ్రహ్మ ఎలా ఉంటాడో అటువంటి రూపం ఒక స్త్రీ రూపం వచ్చింది. ఒక మొక్కలో చెప్పాలంటే బ్రహ్మగారికి ఆడవేషం వేసినట్టు ఉంది, అది బ్రహ్మాణి అని పిలువబడింది. బ్రహ్మగారు ఆడవేషం వేసుకుంటే ఎలా ఉంటుంది, మొత్తం గడ్డాలు గడ్డాలు తీసేసి చక్క చీర కట్టుకుని ఊహని సిగ్గుపడుతూ వస్తే ఎలా ఉంటుందో అటువంటి రూపంతో వచ్చాడు. కుమారస్వామికి ఆడవేషం వేస్తే ఎలా ఉంటుంది, అటువంటి శక్తి. ఇవే సప్తమాతృకలు, బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి చాముండ ఏతే సప్తమాతృక. ఈ ఏడుగురు సప్తమాతృకలు. బ్రహ్మస్వరూపంతో ఉన్న స్త్రీ అచ్చం బ్రహ్మలాగే కమండలం జపమాల పుచ్చుకుని హంసవాహనం మీద వచ్చింది. ఆవిడ బ్రహ్మాణి లేక బ్రాహ్మణి, బ్రహ్మిణి కాదు. కర్మ ఈ మధ్యన చంపేస్తున్నారు భాష దాకా, బ్రహ్మిణి అని ఒకడు బ్రాహ్మిణి అని ఒకడు. అది బ్రహ్మాణి లేక బ్రాహ్మి. అచ్చం కుమారస్వామి వంటి రూపంతో నెమలి వాహనం మీద ఒక స్త్రీ శక్తి పుట్టింది. ఇక చూస్తే డిటో అనబడ్డ కుమారస్వామి స్త్రీ వేషంలో వచ్చినట్టు ఉంటుంది. అచ్చం ఈటి పట్టుకుని మయూర వాహనం మీద, ఆవిడ కౌమారి. మహేశ్వరుడు స్త్రీ రూపం ధరిస్తే వచ్చే రూపం మాహేశ్వరి, ఆవిడ నందీశ్వరుడి వాహనం మీద వచ్చిందనమాట. తర్వాత వైష్ణవి గరుడ వాహనం మీద విష్ణుమూర్తి స్త్రీ రూపం ధరించినట్టు ఉంటుందన్నమాట. చతుర్భుజాలతో నీలమేఘఛాయ శరీరిణి అయిన సుందర్యమణి వైష్ణవీ శక్తి. కాబట్టి వైష్ణవి అంటే నీలమేఘఛాయ శరీరంతో ఉండాలి. శంఖచక్ర కథాపద్మాలతో వచ్చింది వైష్ణవీ శక్తి. ఏ వారాహి, వరాహస్వామి వారు అవతారంలో ఉన్నారే ఆయన స్త్రీ రూపం చీర కట్టుకుని వచ్చినట్టుగా ఉంటుంది. వారాహీదేవి గదబుచ్చుకు వచ్చింది ఆవిడ. మాహేంద్రి ఇంద్రుడి రూపం ఎలా ఉంటుందో అటువంటి రూపంతో ఉన్న రూపం ఐరావతం మీద వచ్చింది వజ్రం పుచ్చుకొని, ఆవిడ మాహేంద్రి. ఇంత ఎందుకనమాట, ఇంద్రుడు స్త్రీ రూపం ధరించినట్టుగా ఉందన్నమాట. ఇహ చాముండ ఆ తల్లి గురించి ఇందాకే చెప్పుకున్నాము. ఆవిడ భయంకరమైన కాళీ రూపంతో ఉంటుంది. ఈ విధంగా బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ అనే ఏడు రూపములు. అమ్మవారు కాళికాదేవి ఎనిమిదో రూపం, తొమ్మిదో రూపం ఇప్పుడు దుర్గాదేవి ఎదురుగుండ ఉన్నది. ఈ తొమ్మిది మంది కలిపి నవదుర్గాదేవిభ్యో నమః అని స్తోత్రం చేస్తారు దేవతలు. ఈ రూపములతో కూడినటువంటి దేవదానవ యుద్ధం రేపు మిగతా రోజులో చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.